లూకా 2. ఇది ఇలా ఉండగా, రోమా సామ్రాజ్యమంతటా జనాభా లెక్కలు సేకరించటానికి కైసరు ఔగుస్తు చక్రవర్తి ఒక ప్రకటన జారీ చేశాడు. కురేనియా సిరియా దేశాన్ని పాలిస్తున్న కాలంలో మొదటిసారిగా ఇలాంటి జనాభా లెక్కలు సేకరించబడ్డాయి.
అందువల్ల ప్రతి ఒక్కరూ జాబితాలో తమ పేర్లు వ్రాయబడటానికి తమ స్వగ్రామాలకు వెళ్లారు.
యోసేపు దావీదు వంశానికి చెందినవాడు కాబట్టి అతడు గలిలయలోని నజరేతు అనే పట్టణము నుండి యూదయా దేశంలోని దావీదు పట్టణానికి వెళ్లాడు. దీన్ని బెత్లెహేము అని అనేవాళ్లు. మరియతో ఇతనికి పెళ్లి నిశ్చయమై ఉంది. మరియ గర్భంతో ఉంది. అతడు ఆమెను తన వెంట తీసుకుని తమ పేర్లు జాబితాలో వ్రాయించుకోవటానికి వెళ్లాడు. వాళ్లక్కడ ఉండగా ఆమెకు ప్రసవ వేదన వచ్చింది. ఆమె మగ శిశువును ప్రసవించింది. ఈయన ఆమె మొదటి కుమారుడు. వాళ్లకు సత్రంలో గది దొరకనందువల్ల ఆమె ఆ పసివాణ్ణి పొత్తిగుడ్డలతో చుట్టి పశువుల తొట్టిలో ఉంచింది. ఊరు ప్రక్క పొలాల్లో ఉన్న గొర్రెల కాపరులు రాత్రివేళ తమ గొర్రెల్ని కాపలా కాస్తూ ఉన్నారు. ఒక దేవదూత వాళ్లకు ప్రత్యక్షమయ్యాడు. వాళ్ల చుట్టూ దివ్యమైన వెలుగు ప్రకాశించింది. వాళ్లు చాలా భయపడ్డారు. ఆ దేవదూత వాళ్లతో,
భయపడకండి, మీకే కాక ప్రజలందరికీ ఆనందం కలిగించే సువార్త తెచ్చాను. దావీదు పట్టణంలో ఈరోజు మీకోసం రక్షకుడు జన్మించాడు. ఆయనే మన ప్రభు. మీకొక గుర్తు చెబుతాను. పశువుల తొట్టిలో పొత్తిగుడ్డలతో చుట్టబడిన ఒక పసివాడు మీకు కనిపిస్తాడు అని అన్నాడు.
తక్షణం పరలోకంలో నుండి చాలామంది దేవదూతలు వచ్చి అక్కడున్న దేవదూతతో నిలుచొని దేవుణ్ణి స్తుతిస్తూ ఈ విధంగా అన్నారు.
మహోన్నత లోకంలో ఉన్న దేవునికి మహా తేజస్సు కలుగుగాక, భూమి మీద ఆయన ప్రేమించే ప్రజలకు శాంతి కలుగుగాక.
దేవదూతలు వాళ్లను వదిలి పరలోకానికి వెళ్లిపోయాక గొర్రెల కాపరులు,
జరిగిన దాని గురించి ప్రభు మనకు చెప్పాడు, బెత్లెహేము వెళ్ళి ఇది చూసి వద్దాం
అని మాట్లాడుకున్నారు. వాళ్లు తక్షణం అక్కడికి వెళ్లారు. మరియను, యోసేపును, తొట్టిలో పడుకుని ఉన్న పసివాణ్ణి చూశారు. ఆ బాలుణ్ణి చూశాక ఆయన్ని గురించి దేవదూత తమతో చెప్పిన విషయం అందరితో చెప్పారు. వాళ్లు చెప్పింది విని అంతా ఆశ్చర్యపోయారు. కాని మరియ ఇవన్నీ మనసులో భద్రంగా దాచుకుని వాటిని గురించి ఆలోచించేది. గొర్రెల కాపరులు తాము విన్నవి, చూసినవి దేవదూత చెప్పినట్లు జరిగినందుకు వాటిని గురించి మాట్లాడుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన తేజస్సును పొగుడుతూ తిరిగి వెళ్ళిపోయారు. 8వ రోజున సున్నతి చేయించి ఆ బాలునికి యేసు అను నామకరణం చేశారు. మరియ గర్భవతి కాకముందే దేవదూత ఈ పేరు మరియకు చెప్పాడు. మోషే ధర్మశాస్త్రానుసారం మరియ యోసేపులు పరిశుభ్రం కావలసిన సమయం వచ్చింది. వాళ్ళ ఆ బాలుణ్ణి ప్రభువుకు అర్పించడానికి యెరూషలేముకు వెళ్లారు. ప్రభు యొక్క ధర్మశాస్త్రంలో,
మొదటి మగ సంతానాన్ని దేవునికి సమర్పించాలి
అని వ్రాయబడి ఉంది. అంతేకాక ప్రభు యొక్క ధర్మశాస్త్రం ఆదేశించిన విధంగా వాళ్లు వెళ్లి 2 పావురాలనైనా లేక 2 గువ్వలనైనా బలి ఇవ్వాలనుకున్నారు. ఇక్కడ యెరూషలేములో సుమయోను అని పిలువబడే ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతడు భక్తితో నీతిగా జీవించేవాడు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఎప్పుడు సహాయం చేస్తాడా అని కాచుకుని ఉండేవాడు. అతడు పవిత్రాత్మ పూర్ణుడు. ప్రభువు వాగ్దానం చేసిన క్రీస్తును చూసే వరకు మరణించడని పవిత్రాత్మ అతనికి బయలుపరిచాడు. పవిత్రాత్మ తన మీదికి రాగా అతడు దేవాలయంలోకి వెళ్లాడు. అదే సమయానికి ధర్మశాస్త్రం చెప్పిన ఆచారం నెరవేర్చడానికి మరియా, యోసేపు, బాలునితో సహా మందిరంలోనికి వచ్చారు. సుమయోను ఆ బాలుణ్ణి తన చేతులతో ఎత్తి దేవుణ్ణి ఈ విధంగా స్తుతించడం మొదలుపెట్టాడు.
మహాప్రభు, నీ మాట ప్రకారం నీ సేవకుణ్ణి శాంతంగా వెళ్లనివ్వు. నీవు నియమించిన రక్షకుణ్ణి కళ్లారా చూశాను. నీవు ఆయన్ని ప్రపంచంలోని ప్రజలందరి ముందు ఎన్నుకున్నావు. యూదులు కాని వాళ్లకు నీ మార్గాన్ని చూపే వెలుగు ఆయనే. నీ ఇస్రాయేలు ప్రజల కీర్తి చిహ్నం ఆయనే.
యేసు తల్లిదండ్రులు అతడు చెప్పిన విషయాలు విని ఆశ్చర్యపడ్డారు. ఆ తర్వాత సుమయోను వాళ్లను ఆశీర్వదించి యేసు తల్లి అయిన మరియతో ఈ విధంగా అన్నాడు,
ఈ బాలుని కారణంగా ఎందరో ఇస్రాయేలీయులు అభివృద్ధి చెందుతారు, మరెందరూ పడిపోతారు. ఈ బాలుడు దేవుని చిహ్నం. ఈ చిహ్నాన్ని చాలామంది ఎదిరిస్తారు. తద్వారా మనుష్యుల మనస్సులో ఉన్న రహస్యాలు బయటపడతాయి. ఒక కత్తి నీ గుండెను దూసుకుపోతుంది.
ఆ మందిరములో అన్న అనే ఒక ప్రవక్త్రి కూడా ఉండేది. ఈమె పనుయేలు కుమార్తె. ఆషేరు తెగకు చెందింది. ఆమె వయస్సులో చాలా పెద్దది. పెండ్లి అయిన 7 సంవత్సరాలకే ఆమె వితంతువు అయింది. అప్పటికి ఆమెకు 84 సంవత్సరాలు. మందిరం విడిచి వెళ్లేది కాదు. రాత్రింబగళ్ళు ప్రార్థించేది, ఉపవాసాలు చేసేది. మరియా యోసేపులు అక్కడ ఉండగా ఆమె వాళ్ల దగ్గరకు వచ్చింది. దేవునికి కృతజ్ఞతలు చెప్పి యెరూషలేములో విముక్తి కొరకు ఎదురుచూస్తున్న వాళ్లందరికీ ఆ బాలుణ్ణి గురించి చెప్పింది. ప్రభువు ధర్మశాస్త్రానుసారం చేయవలసినవన్నీ చేశాక మరియా యోసేపులు తమ స్వగ్రామమైన గలిలయలోని నజరేతుకు తిరిగి వెళ్ళిపోయారు. యేసు పెరిగి పెద్దవాడయ్యాడు. బలంతో పాటు తెలివి కూడా ఆయనలో అభివృద్ధి కొనసాగింది. దేవుని అనుగ్రహం ఆయన మీద ఉంది. ప్రతి సంవత్సరం ఆయన తల్లిదండ్రులు పస్కా పండుగకు యెరూషలేము వెళ్లేవాళ్లు. కనుక ఎప్పటిలాగే అలవాటు ప్రకారం యేసుకు 12 సంవత్సరాలున్నప్పుడు వాళ్లు పండుగ కోసం యెరూషలేముకు వెళ్లారు. పండుగ తరువాత ఆయన తల్లిదండ్రులు తిరిగి తమ ఊరికి వెళ్లటానికి ప్రయాణమయ్యారు. కాని యేసు యెరూషలేములోనే ఉండిపోయాడు. తల్లిదండ్రులకు ఇది తెలియదు. తమ గుంపులో ఉన్నాడనుకుని వాళ్లు ఒక రోజంతా ప్రయాణం చేశారు. తమతో లేడని గ్రహించాక వాళ్లు తమ స్నేహితులతో బంధువులతో ఉన్నాడనుకుని వాళ్లలో వెతకసాగారు. ఆయన కనిపించకపోయేసరికి వాళ్లు ఆయన్ని వెతకటానికి యెరూషలేము తిరిగి వెళ్లారు. 3 రోజులు వెతికాక ఆయన వాళ్లకు మందిరంలో కూర్చొని వాళ్లు చెప్పినవి వింటూ వాళ్లను ప్రశ్నిస్తూ ఉండగా కనిపించాడు. ఆయనలో ఉన్న గ్రహింపు శక్తికి, ఆయన సమాధానాలకు అక్కడ ఉన్నవాళ్లంతా ఆశ్చర్యపోయారు. ఆయన తల్లిదండ్రులు కూడా ఆయన్ను చూసి చాలా ఆశ్చర్యపోయారు. యేసు తల్లి ఆయనతో,
ఇలా ఎందుకు చేశావు బాబు? నేను మీ నాన్న దిగులుపడి అన్ని చోట్ల వెతికాము
అని అన్నది. యేసు,
నాకోసం ఎందుకు వెతికారమ్మా? నేను నా తండ్రి పనిలో ఉండాలని మీకు తెలియదా
అని అన్నాడు. వాళ్లకు ఆయన అన్నమాటలు అర్థం కాలేదు. ఆ తర్వాత ఆయన వాళ్ల వెంట నజరేతుకు వెళ్లాడు. వినయ విధేయతలతో నడుచుకునేవాడు. కాని ఆయన తల్లి జరిగిన ఈ సంఘటనల్ని తన మనస్సులో ఆలోచిస్తూ ఉండేది.
యేసు జ్ఞానంలో, బలంలో అభివృద్ధి చెందుతూ పెరగసాగాడు. దేవుని మెప్పు, ప్రజల మెప్పు సంపాదించాడు.